ప్రారంభ కర్మఫలాలని ఎంతటి వారైనా, ఎంత గొప్పవారైనా, మహాత్ములైనా సరే అనుభవించక తప్పదు. ఈ మాటని రుజువు చేసుకోవటం కోసమే నిన్న మనం భీష్ముడి గురించి చెప్పుకున్నాం. ఎప్పుడో ద్యుత సభలో ద్రౌపది అవమానపడుతూ ఉన్నప్పుడు దుశ్శాసనుడు ఆమెని చుట్టుపట్టుకొని ఈడ్చుకొని నిండు సభలోనికి ఈడ్చుకొని వచ్చినప్పుడు నీవు మా దాసివి అని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నప్పుడు, ఆ తర్వాత వస్త్రాపహరణం చేసి ఆమెను అవమానిస్తూ ఉంటే, నేను ధర్మ విజితనా అధర్మ విజితనా మీరు చెప్పండి, మీరు ఎలా చెబితే నేను అలా నడుచుకుంటాను అని సభాసదుల్ని కోరితే, ధర్మాత్ముడైనటువంటి వాడు, సకల ధర్మాలు శాస్త్రాలు తెలిసినటువంటి వాడైనటువంటి భీష్ముడు, ఆ కురుకులానికి పితామహుడైనటువంటి వాడు నోరు మూసుకొని ఏమీ చెప్పకుండా ఉన్నందువల్ల, లేదు బలవంతాన చెప్పాల్సి వచ్చినప్పుడు గూఢంగా అంటే పైకి ఒక అర్థం వచ్చినట్టుగా లోపల ఒక అర్థం వచ్చినట్టుగా చెప్పడం వల్ల, అదిగో అతడు 13 సంవత్సరాల తర్వాత అంటే అరణ్య అజ్ఞాతవాసాలు చేసి వచ్చిన తర్వాత 2 మాసాలకు జరిగినటువంటి యుద్ధంలో 10వ రోజున అర్జునుడి చేత ప్రయుక్తమైనటువంటి బాణాలు శరీరం నిండా గుచ్చుకుంటే, ఒక్క అంగుళం కూడా ఖాళీ లేకుండా శరీరం అంతా గుచ్చుకుంటే, ఆ బాణాలతో సహా రథం మీద నుంచి పడిపోయి ఆ బాణాలే చెయ్యగా అంప చెయ్యగా అలా బాధలు పడాల్సి వచ్చింది 58 రోజులు. ఎందుకలా బాధలు పడాల్సి వచ్చింది అని అంటే, అదిగో ఆనాడు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో దానికి ప్రాయశ్చిత్తం, అంటే ఆనాడు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ యొక్క ఫలాన్ని ఈనాడు అనుభవించాడు అని మనం నిన్న చెప్పుకున్నాం. మరి భారతంలో అలా ఉంటే, మరి రామాయణంలో మాత్రం అలా ప్రారంభ కర్మల్ని ఎంతటి వారైనా అనుభవించక తప్పదనేటువంటి విషయం రుజువయ్యేటువంటి అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. రామాయణంలో శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై 14 సంవత్సరాల అరణ్యవాసం చేయటం కోసమని కైకేయి యొక్క కోరిక మీద వెళ్ళాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత భరతుడు ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇలా రామలక్ష్మణులు సీతాదేవితో సహా అరణ్యవాసానికి వెళ్ళినట్టు తెలుసుకున్నారు. దానికి కారణం తన తల్లి అయినటువంటి కైక అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాడు. అందుకే అతను ఎంతో బాధపడి ఆ తల్లిని ఎన్నో చివాట్లు పెట్టి ఈ బాధను భరించలేక తన కులగురు అయినటువంటి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి, ఓ మహాత్మా, ఏమిటిది ఈ రకంగా జరిగింది, ఇంతటి దుఃఖానికి కారణం ఏమిటి, మేము ఎందుకలా కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అడిగితే భరతుణ్ణి ఓదారుస్తూ వశిష్ఠుడు చెప్పాడట, నాయనా, సంతోషం కానీ దుఃఖం కానీ, పుట్టుక కానీ చావు కానీ, కీర్తి కానీ అపకీర్తి కానీ, ఏవైనా సరే వాళ్ళ వాళ్ళ ప్రారంభ కర్మఫలాలని అనుభవించక తప్పదు, కాబట్టి అది అలా జరగాల్సి ఉంది గనక అలా జరిగింది అని చెప్పటం జరిగింది. అంటే ఇప్పుడు పడాల్సినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ముందే వాళ్ళ వాళ్ళ కర్మల వల్ల నిశ్చయమైపోయి ఉన్నాయి అని చెప్పాడు. మరి నిజంగా రామాయణాన్ని గనక మనం ఈ దృష్టితో గనక పరిశీలన చేసినట్లయితే, సంతోషం ఎవరికో దుఃఖం ఎవరికో చూడండి. అరణ్యాల్లో అనాగరికంగా జీవించేటువంటి ఒక బిల్ల స్త్రీ, వృద్ధురాలైనటువంటి బిల్ల స్త్రీ, అదిగో శబరి. మరి ఆమెకి శ్రీరాముడిని దర్శించాలి అనేటువంటి కోరిక చిన్నతనం నుంచి ఉంది. ఆమె ఒక గురువును ఆశ్రయించి ఉంది. ఆ గురువు చెప్పాడు, అమ్మా, నువ్వు ఎప్పటికైనా సరే శ్రీరాముడి యొక్క దర్శన భాగ్యం నీకు తప్పకుండా కలుగుతుంది, నేను ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, నీవు ఇప్పుడు ఈ ఆశ్రమంలో ఉండి ఈ ఆశ్రమ కార్యక్రమాలన్నీ చేస్తూ ఆ శ్రీరాముడి యొక్క దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉండు అని చెప్పి ఆయన అగ్నిప్రవేశం చేసి దేహాన్ని చాలించాడు. ఆ గురువు యొక్క మాట మీద ఉన్నటువంటి గౌరవం చేత, గురువు చెప్పినటువంటి విషయం ఖచ్చితంగా ఎలాగైనా సరే జరుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసం వల్ల, నమ్మకం వల్ల శబరి అలా శ్రీరాముడి కోసం ఎదురు చూస్తూ అలా కాలం గడిపింది. మరి ఆమె యొక్క అన్వేషణ ఫలించింది. శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై ఆమె పిలవకుండానే ఆమె ఆశ్రమానికి వచ్చాడు. అల్లంత దూరంలో ఆ రామలక్ష్మణులు చూసింది, సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఇంతటి ఆనందం అదిగో ఆ శబరికి కలిగింది. మరి ఇక కౌసల్యం ఉంది. ఈమెవరు? శ్రీరాముడికి స్వయంగా కన్న తల్లి. బిడ్డల యొక్క దుఃఖించినంత కాలం దుఃఖించింది, బాధలు పడ్డంత కాలం బాధలు పడ్డది. ఆ తర్వాత రాముడు, శ్రీరాముడు జన్మించాడు తన యొక్క గర్భవాసాలు. జన్మించిన తర్వాత కొంతకాలం చాలా ఆనందంగా, పట్టలేనంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ బిడ్డను చూసుకొని. కానీ అంతలోనే వియోగం. 14 సంవత్సరాలు తన యొక్క కుమారుడు ఈ నగరానికి దూరంగా అరణ్యాల్లో ఎక్కడో ఉంటాడు. ఇది తలుచుకుంటే ఆమెకి ఎంత బాధగా ఉంది అనేది చెప్పడానికి వీల్లేదు. అంతేకాదు, పుత్ర వియోగమే కాకుండా పతి వియోగం కూడా సంభవించింది. ఈ రెండింటి వల్ల ఆమె యొక్క దుఃఖం అనంతమైనటువంటి దుఃఖం. ఇక అది చెబితే తీరేటువంటిది కాదు. కన్న కొడుకేమో దూరమయ్యాడు, కట్టుకున్నటువంటి భర్త ఏమో మరణించాడు. అంటే ఎంత బాధ! కానీ ఇంత బాధ ఆమె అనుభవించాల్సి వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? శ్రీరాముడి కన్న తల్లి అయినటువంటి కౌసల్యకేమో పుత్ర వియోగ దుఃఖం, పతి వియోగ దుఃఖం. శ్రీరాముడికి ఏమీ కానటువంటి ఎక్కడో అరణ్యాల్లో ఉన్నటువంటి బిల్ల స్త్రీ అయినటువంటి శబరికేమో అనంతమైనటువంటి ఆనందం. మరి ఈ ఆనందానికి కానీ ఆ దుఃఖానికి కానీ ఏమిటి కారణం అనంటే, అదిగో వాళ్ళ వాళ్ళ ప్రారంభమే. అలాగే పుట్టుక ఎవరికో, మరణం ఎవరికో ఒక్కసారి చూడండి. గౌతమ మహర్షి భార్య అహల్య, ఆమె ఒక సందర్భంలో చేసినటువంటి పొరపాటు కారణంగా, తను తెలియకుండా చేసినటువంటి పొరపాటు కారణంగా గౌతముడు ఆమెను శపించాడు, నువ్వు పాషాణం అయిపోవుగా కాని. అందుకని ఆమె బండరాయి పడింది. అయితే ఈ బండరాయి పడి ఉండేటప్పుడు ఆ భర్త మీద ప్రార్థించి, భర్త పాదాల మీద పడి, నాకు ఎలాగైనా సరే శాప విమోచనని చెప్పమంటే, ఎప్పుడైతే శ్రీరాముడి యొక్క పాద స్పర్శ నీకు తగులుతుందో అప్పుడే నీకు శాప విమోచనం అని చెప్తాడు. మరి శ్రీరాముడు అలా వెళుతూ వెళుతూ ఈ గౌతముని ఆశ్రమం గుండా వెళుతూ ఉంటే ఆయన యొక్క పాదం ఈ రాయికి తగిలింది. ఆ రాయి కాస్త స్త్రీగా మారింది. ఆమె అహల్య. మరి అహల్యకేమో ఇలా జన్మ లభించింది అదిగో శ్రీరాముడి యొక్క పాద స్పర్శ వల్ల. కానీ సాక్షాత్తు శ్రీరాముడి యొక్క తండ్రి అయినటువంటి దశరథుడికి ఆయనకేం లభించింది? శ్రీరాముడు తనను విడిచి వెళ్ళిపోతుంటే హా రామా 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 అంటూ తను ప్రాణాలు వదిలిపెట్టేశాడు. అంటే ప్రాణాలు వదిలి ఆ మరణాన్ని కౌగిలించుకున్నటువంటి వాడు దశరథుడైతే ఎక్కడో వనాల్లో ఉన్నటువంటి అదిగో ఆ బండరాయి అహల్యగా మారి ఆమెకి జన్మ లభించింది. అలాగే కీర్తి ఎవరికి, అపకీర్తి ఎవరికి? దీన్ని ఎలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే శ్రీరాముడి యొక్క భార్యని అపహరించి తీసుకుని వెళ్ళినటువంటి వాడు రావణాసురుడు. ఆ రావణాసురుడికి బుద్ధి చెప్పాల్సినటువంటి వాడు, అవసరమైతే యుద్ధం చేయాల్సినటువంటి వాడు, ఆ రావణుడి యొక్క సైన్యాన్ని రావణుణ్ణి జయించవలసినటువంటి వాడు రాముడు, ఆ రాముడికి సహాయం చేయాల్సినటువంటి వాడు రాముడి యొక్క సోదరులు, అయోధ్య నగరంలో ఉన్నటువంటి వీరులైనటువంటి వాళ్ళు, సైనికులైనటువంటి వాళ్ళు, వాళ్ళు సహాయం చేయాలి. కానీ భరతుడికి కానీ శత్రుఘ్నుడికి కానీ అయోధ్య ప్రజలకు కానీ ఎవరికి కూడా సీతాపహరణ విషయము తెలియదు, శ్రీరాముడు సీతను వెతుక్కుంటూ వెళ్ళిన విషయము తెలియదు, రామరావణ యుద్ధం సంగతి తెలియదు. కానీ మరి రామరావణ యుద్ధంలో రాముడికి సహాయపడినటువంటి వాళ్ళు ఎవరు? ఆంజనేయుడు, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, విభీషణుడు, అంటే కోతులు, భల్లూకాలు, రాక్షసులు, వీళ్ళు సహాయం చేశారు. అంటే కీర్తి ఎవరికి వచ్చింది? ఇదిగో ఈ వీళ్ళకి వచ్చింది. ఇక అపకీర్తి ఎవరికి వచ్చింది? శ్రీరాముడిని కౌసల్య అయితే కన్నది కానీ చిన్నతనం నుంచి దగ్గరికి తీసి పెంచినటువంటి ఆమె కైక. శ్రీరాముడు అంటే ఎంత అభిమానమో, ఎంత ప్రేమో, ఎంత వాత్సల్యమో చెప్పడానికి వీల్లేదు. తన కుమారుడైనటువంటి భరతుడి కన్నా కూడా శ్రీరాముడి మీదనే ఎక్కువ వాత్సల్యం ఉండేది కైకి. మరి శ్రీరాముడి యొక్క పట్టాభిషేకం జరగబోతున్నదని తెలిసిన తర్వాత కూడా ఆమె ఏమాత్రం బాధపడాల. శ్రీరాముడి యొక్క పట్టాభిషేకం జరుగుతుంటే తన బిడ్డకి పట్టాభిషేకం జరుగుతుందని ఆనందంగా ఆమె ఎంతో మురిసిపోయింది. అటువంటి ఆమె కొద్దిసేపట్లో ఎప్పుడైతే మందర అనేటువంటి దాసి వచ్చిందో, ఆ మాటలు చెప్పిందో, ఆ మాటల్ని వినదో, ఆ వినడంతోనే ఆమె మనస్సంతా మారిపోయింది. ఆ మనసంతా మారిపోయి ఏవైనా సరే తన కుమారుడైనటువంటి భర్తనికే పట్టాభిషేకం చేయాలి, శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి అని 2 షరతులు పెట్టి భర్త అయినటువంటి దశరథుడిని ఇబ్బందులు పెట్టింది. ఆయన కారణం లేక అంతకు ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం అంగీకరించాడు. మరి దీని కారణంగా ఆ కైక ఎంతటి అపకీర్తిని ఎత్తుకెత్తుకుంది. కుమారుడు తిట్టాడు, నగర ప్రజలు తిట్టారు, దశరథుడు దూషించాడు, మరి సౌతులు దూషించారు, అందరూ కూడా ఆమెని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అంటే అపకీర్తేమో ఈమెకి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అని కనుక మనం ఆలోచించినట్లయితే, ఎవరి ఎవరి ప్రారంభ కర్మ ఫలాలు ఏ రకంగా ఉంటాయో ఆ ప్రారంభ కర్మ ఫలాల ప్రకారమే వాళ్ళు వాళ్ళు ఈ సుఖాలు కానీ దుఃఖాలు కానీ అనుభవించాలి అనేటువంటి విషయం మనకి రూఢి అవుతుంది. ఇవన్నీ కూడా ప్రారంభ కర్మల ఫలితమే. ఎంత వారైనా సరే ఈ ప్రారంభ కర్మల్ని అనుభవించక తప్పదు.